My Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మైండ్ మీడియా సమర్పించు నమోస్తు రామాయ కార్యక్రమం జూలై 23, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listeners discretion is advised.
Harihi Om. Namostu Ramaya Salakshmanaya Devyai Chatasyai Janakatmajayai. Namostu Rudrendra Yamanilebhyo. Namostu Chandrarka Marudganebhya. Jayat Yatibalo Ramo Lakshmanascha Mahabalaha. Raja Jayati Sugrivo Raghave Nabhipalitaha. అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మీ అందరికీ కూడా నేను ఒక మంచి విషయాన్ని తెలియచేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అది రామాయణం, రామచంద్రమూర్తి, సీతామ్మవార్ల యొక్క జననం గురించి. మనందరం కూడాను సాధారణంగా రాముణ్ణి లీలామానుష స్వరూపం అని చెప్పేసని, సీతామ్మను జగన్మాత స్వరూపం అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఎక్కడైతే రామచంద్రమూర్తిని, సీతామ్మను మనం పొగిడి కొలచి సేవిస్తూ ఉంటామో వాళ్ళందరూ కూడాను రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఐశ్వర్యం రామశాసనాత్, రాముడి యొక్క అనుగ్రహం మూలకంగా ఐశ్వర్యం కలుగుతుంది. శ్రేయో శాసనాత్ రామ పూజనాత్, శ్రేయస్సు రాముని యొక్క పూజ వలన కలుగుతుంది. జయం కారణాత్ సీతా వివర్ సీతా కీర్తనం, సీత యొక్క కీర్తన చేత జయం కలుగుతుంది. అటువంటి రామచంద్రమూర్తి, సీతాదేవుల యొక్క జననం గురించి వాళ్ళ కొన్ని విషయాలు మీ అందరితో పంచుకుందామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. పూర్వం దశరథ మహారాజు గారు ఇక్ష్వాకు వంశంలో జన్మించి 60,000 సంవత్సరాల కాలం పాటు ప్రజలందరినీ కూడాను చాలా గొప్పగా కన్న తండ్రిలాగా పరిపాలిస్తూ ఉన్నట్ట. దశరథ 10 వైపులకు కూడా నిర్వక్రంగా విక్రమంగా వెళ్ళగలిగేటువంటి రథం ఉన్నవాడు. దశవై దిక్కులు అంటే తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం దిక్కులు, ఆగ్నేయం, నిరుతి, వాయవ్యం, ఈశాన్యం మూలలు, ఊర్ధ్వం, అధస్సు పైన కింద 4 దిక్కులు 4 మూలలు పైన కింద కలిపి 10 వైపులు. ఈ 10 వైపులకి కూడాను ఎటువంటి వక్రత లేకుండా, అంటే తిన్నగా, ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి నిస్సత్వ లేకుండా తీక్షణమైనటువంటి వేగంగా వెళ్ళగలిగేటువంటి రథం ఉన్నటువంటి వాడు దశరథుడు. ఇంకా దశరథుడు అంటే పంచ జ్ఞానేంద్రియాలను, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఆత్మ వీటిని గెలిచిన వాడు కాబట్టి దశరథుడు. ఈ దశరథ మహారాజు గారు సంతాన ప్రాప్తి అనేటువంటి కారణం చేత ఆలోచించిన వాడై, దిగులు చెందిన వాడై, తన యొక్క రాజగురువు అనేటువంటి వశిష్ఠుణ్ణి అడగటం, వశిష్ఠ మహర్షి యొక్క సలహా మేరకు ఈ యొక్క దశరథ మహారాజు గారు పుత్రకామిష్టి యాగాన్ని చేయటం, దానికి ముందు తనకు ఉన్నటువంటి దోషాన్ని పోగొట్టుకోవడం కోసం అశ్వమేధ యాగాన్ని చేయటం జరిగింది. తన యొక్క స్నేహితునికి అల్లుడైనటువంటి ఋష్యశృంగుని చేతుల మీదుగా దశరథ మహారాజు గారి యొక్క పుత్రకామిష్టి యాగాన్ని చేశారు. ఈ పుత్రకామిష్టి యాగం పూర్ణాహుతి సందర్భంలో దేవతలంతా కూడాను ఆ యజ్ఞశాలకు వచ్చేశారట. బ్రహ్మ, రుద్ర, ఇంద్ర, అగ్ని, యమ, వరుణ, వాయు, కుబేర మొదలైనటువంటి దేవతంతా కూడాను, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, నాగులు, పన్నగులు అందరూ కూడా యజ్ఞశాలకు వచ్చారట పూర్ణావతి సందర్భంలో. వాళ్ళలో వారందరూ కూడా మాట్లాడుకుంటూ రావణాసుని యొక్క ఉద్ధతిని, రావణాసుని యొక్క హింసను భరించలేకపోతున్నామని చెప్పేసి వారంతా కూడా బ్రహ్మగారితో మొరపెట్టుకుంటే, శ్రీమన్నారాయణమూర్తి వారందరి యొక్క విన్నపాన్ని వినటువంటి వాడై, ఎవరైతే ఈ రోజున పుత్రకామి స్త్రీ యాగాన్ని చేస్తున్నారు. ఆ పుత్రకామి స్త్రీ యాగంలో యాగ ప్రతిఫలంగా దశరథ మహారాజు గారికి సంతానంగా కనుపుడతాను అని చెప్పేసి విష్ణుమూర్తి సంకల్పం చేసుకుని యజ్ఞం పూర్తయిన తర్వాత తతశ్చద్వాదశే మాసే చైత్రీయ నవమికేతిథౌ నక్షత్రే అదితి దైవత్యే స్వచ్ఛ సంస్థేషు పంచసు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతి హిందూనా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం కౌసల్యా జనయద్రామం సర్వలక్షణ సంయుతం విష్ణోరర్ధం మహాభాగం పుత్రం ఐక్ష్వాకువర్ధం కౌసల్యా శుశుభేతేన పుత్రేణ అమితేజస యథా వరేణ దేవానా అదితిర్వజ్రపాణిన. ఇది రామచంద్రమూర్తి యొక్క పుట్టుక. తతశ్చ ద్వాదశే మాసే యజ్ఞం పూర్తయింది. యజ్ఞ పాయసాన్ని తన భార్యలైనటువంటి కౌసల్య సుమిత్ర కైకలకు భాగాలుగా పంచాడు దశరథ మహారాజు. యజ్ఞ ప్రసాదం యొక్క ప్రతిఫలంగా ముగ్గురు కూడాను గర్భం ధరించారు. 12 నెలలు పూర్తయింది. ఈ రోజున మనందరం కూడాను గర్భంలో ఉండేటువంటి కాలాన్ని 9 నెలల పైన ఒక 10 రోజులుగా అనుకుంటున్నాం. కానీ రామచంద్రమూర్తి సంపూర్ణంగా 12 నెలలు 6 ఋతువులు పూర్తిగా తల్లి గర్భంలో ఉన్నట్ట. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథో చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి రోజున నక్షత్రే అదితి దైవత్యే స్వ ఉచ్చ సంస్థేషు పంచసు 5 గ్రహాలు స్వక్షేత్రము మరియు ఉచ్చరాశులు ఉండగా జన్మించినవాడు రామచంద్రమూర్తి. కర్కటే లగ్నే కర్కాటక లగ్నం వాక్పతి ఇందునా సహ వాక్పతి అంటే బృహస్పతి, ఇందు అంటే చంద్రుడు. కర్కాటక లగ్నంలో చంద్రుడు మరియు గురుడు ఇద్దరు కూడాను ఉండగా గజకేసరి యోగం. లగ్నంలో చంద్ర గురుల యొక్క కలయిక. గురుడుకు అది కర్కాటక ఉచ్చరాశి, చంద్రుడికి స్వక్షేత్రం. సూర్యుడు ఉచ్చరాశిలో మేషంలో ఉన్నాడు. సప్తమమైనటువంటి మకరంలో కుజుడు ఉచ్చరాశిలో ఉన్నాడు. తులలో శని ఉచ్చరాశిలో ఉన్నాడు. ఉచ్చగ్రహాలైనటువంటి కుజ గురుల యొక్క సమసప్తక దృష్టి, చంద్రుల గురుల యొక్క కలయిక, తర్వాత రవి శనుల యొక్క సమసప్తక దృష్టి, మహా గొప్ప యోగంలో రామచంద్రమూర్తి పుట్టాడు. పునర్వసువ నక్షత్రంలో ఆ తర్వాత రోజు పునర్వసువ నక్షత్రం, తర్వాత పశ్చిమీ నక్షత్రం. కైకకు భరతుడు పుట్టాడు. తరువాత రోజు ఆశ్లేష నక్షత్రం. సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నుడు ఇద్దరు కూడా పుట్టడం జరిగింది. ఎలా పుట్టారట? ఆ రామచంద్రమూర్తిని ఎత్తుకున్నటువంటి కౌసల్య ఎలా ఉందయ్యా అంటే, కౌసల్య శుశుభేతైన పుత్రిన అమిత తేజస, అత్యంత గొప్ప తేజవంతుడైనటువంటి ఆ యొక్క పిల్లవాడిని తన ఒడిలో పడుకోబెట్టుకున్నటువంటి కౌసల్య ఎలా ఉందయ్యా అంటే, అదితిర్వజ్రపాణిన, దేవేంద్రుణ్ణి కన్నటువంటి అదితి ఏ విధంగా అయితే విరాజులుతూ ఉందో కౌసల్యాదేవి కూడా ఆ విధంగా విరాజులుతూ ఉన్నదయ్యా అని చెప్పేసి మనకు వాల్మీకి రామాయణంలో వివరించడం జరిగింది. ఇటువైపున మిథిలానగరంలో ఉన్నటువంటి సీత విషయాలకు వస్తే, దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి చేశారు, తద్వారా సంతానాన్ని పొందారు అనేటువంటి విషయం సంతానం లేనటువంటి జనక మహారాజు గారు కూడా తెలిసింది. శతానందుణ్ణి పురోహితుడిగా ఉన్నటువంటి ఆ యొక్క జనక మహారాజు గారు కూడా ఈ యొక్క అశ్వమేధ యాగాన్ని, తర్వాత పుత్రకామిష్టి యాగాన్ని చేద్దామని చెప్పేసి నిశ్చయించుకుంటుంది. వాడి ఒక యజ్ఞశాల కోసం అని చెప్పేసి ఒక పొలాన్ని కర్షణ అంటే దున్నుతూ ఉన్నట్ట. ఆ కర్షణ చేసేటువంటి సందర్భంలో ఆ యొక్క నాగేటి చాలులో నుంచి ఒక పాపాయి పైకి రావటం, మనకు కొన్ని పుస్తకాలు కొన్ని సినిమాల్లో ఏదో ఒక పెట్టె దొరికిందని, పెట్టెలోంచి పాప పసిపాపాయి బయటకు వచ్చిందని ఏదో కథలు చెప్తారు కానివ్వండి, అలా అంతా అక్కడ ఆ విధంగా పెట్టెలో నుంచి వచ్చిన విధంగా ఎక్కడా కూడా లేదు. నాగేటి చాలులో నుంచి పైకి వచ్చింది పాప. తీసుకువెళ్ళాట, భార్యకి ఇచ్చాట, సంతోషంగా ఉన్నట్ట. కొద్దిసేపు అయింది, రాజ్య వ్యవహారాలు పరిపాలన వ్యవహారాల గురించి సభకు వెళ్ళాట. మళ్ళీ సాయంత్రం అంతఃపురానికి చేరుకున్నట్ట. సాయంత్రం అంతఃపురానికి చేరుకునే సమయానికి పొద్దున పసిపాపగా తనకు దొరికినటువంటి పాప 6 సంవత్సరాల పాపగా అయిపోయిందిట. వచ్చేసి మనసులో అనుకున్నాడు, ఆహా, ఈవిడ స్వయంగా ఏ మహాలక్ష్మీదేవియో లేకుంటే శక్తిమైనటువంటి శక్తి స్వరూపమైనటువంటి పార్వతీదేవియో అయి ఉంటుంది, తప్పిస్తే ఈవిడ మానవ మాతృరాలు కాదు, నన్ను నా యొక్క వంశాన్ని ఉద్ధరించడం కోసం వచ్చేటువంటి స్వయంగా ఆదిపరాశక్తి అని ఆయన భావించట. భావించి సీతాదేవిని చక్కగా కాపాడుతూ ఉన్నాడు. వివాహం ఎలా చేయాలా అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. సాధారణమైనటువంటి స్త్రీకి వివాహం చేద్దామని చెప్పి అనుకుంటేనే సవాలక్షగా ఉండేటువంటి మనం అనేక రకాలు వీటిని పరీక్షలు చేసి యుక్త వయస్సు పిల్లవాడు మంచివాడా, చేతకం బాగుందా, ప్రయోజకుడా, అతని యొక్క లక్షణాలు, గుణగణాలు, వ్యవహారాలు, వ్యసనాలు ఉన్నాయనే విషయాలన్నీ కూడా చూస్తామే. అలాంటిది సీతాదేవికి అయోనిజిగా పుట్టి పుట్టినరోజు సాయంత్రానికి 6 సంవత్సరాల పాపాయిగా ఉన్నటువంటి యొక్క సీతాదేవి వివాహం చేయాలి అంటే ఎంత గొప్ప కష్టపడాలో, ఎంత గొప్పదైనటువంటి పురుషుణ్ణి వెతకాలో దశరథ జనక మహారాజు గారికి అర్థమయ్యింది. మనస్సులో ఒక నిశ్చయం చేసుకున్నాడు, సీతాదేవిని వీర్యశుల్కగా ఇద్దాము, వివాహం చేద్దామని చెప్పేసి అని మనస్సులో నిశ్చయించుకున్నట్ట నిశ్చయించుకుని ఒక సంకల్పానికి వచ్చాడు జనక మహారాజు గారు. ఆ యొక్క విషయాన్ని తర్వాత భాగంలో తెలుసుకుందాం మనందరం కూడాను. ఓం తత్సత్.
హరినామము కడు ఆనందకరము, హరినామము కడు ఆనందకరము, మరుగవో మరుగవో మరుగవో, మరుగవో మరుగవో మరుగవో, మనసా హరినామము కడు ఆనందకరము, మరుగవో మరుగవో గవో, మనసా హరినామము కడు ఆనందకరము. నళినాక్షుని శ్రీ నామము, నళినాక్షుని శ్రీ నామము, నళినాక్షుని శ్రీ నామము, కలిదోషహరము కైవల్యము, నళినాక్షుని శ్రీ నామము, కలిదోషహరము కైవల్యము, ఫలసారము బహు బంధమోచనము, ఫలసారము బహు బంధమోచనము, తలచవో తలచవో తలచవో, తలచవో తలచవో తలచవో, మనసా హరినామము కడు ఆనందకరము, మరుగవో మరుగవో మరుగవో, మనసా హరినామము కడు ఆనందకరము. నగధరునామము నరకహరణము, నగధరునామము నరకహరణము, జగదేకహితము సమతము, నగధరునామము నరకహరణము, జగదేకహితము సమతము, సగుణ నిర్గుణము సాక్షాత్కారము, సగుణ నిర్గుణము సాక్షాత్కారము, పొగడవో పొగడవో పొగడవో, పొగడవో పొగడవో పొగడవో, మనసా హరినామము కడు ఆనందకరము, మరుగవో మరుగవో మరుగవో, మనసా హరినామము కడు ఆనందకరము. కడగి శ్రీ వెంకటపతి నామము, కడగి శ్రీ వెంకటపతి నామము, బడి బడిని సంపత్కరము, కడగి శ్రీ వెంకటపతి నామము, బడి బడిని సంపత్కరము, అడియాలం బిల అతి సుఖమూలము, అడియాలం బిల అతి సుఖమూలము, తడవవో తడవవో తడవవో, తడవవో 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 మనసారి నామము కడు ఆనందకరము మరుగవో 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 మనసారి నామము శ్రీహరి నామము శ్రీహరి నామము కడు ఆనందకరము.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
దశరథ మహారాజు గారి యొక్క పుత్రకామిష్టి యాగం పూర్తవుతూ ఉంది. యజ్ఞకుండంలో నుంచి కళ్ళు మిరుముట్లు గొలిపే విధంగా ఒక గొప్ప కాంతులతోటి ఒక దేవతా పురుషుడు బయటకు వచ్చాట. ఆయన ఎరుపు నలుపు కలిగేటువంటి వస్త్రాలు కట్టుకుని ఉన్నట్ట, ఒంటిండా వెంట్రుకలతోటి పెద్ద పెద్ద మీసాలతోటి సింహానికి ఉండేటువంటి జూలు మాదిరిగా ఉన్నటువంటి వాడై చక్కగా దివ్యమైన ఆభరణాలతోటి సర్వ శుభలక్షణాలతోటి ఒక రూపం ఎగ్గిన పురుషుడు బయటకు వచ్చాట. ఆయన బయటకు వస్తూ దశరథ మహారాజు గారిని చూసి చాలా గొప్ప స్వరంతో, నేను ప్రాజాపత్య పురుషుణ్ణి, నీ కోసం ఇక్కడికి వచ్చానయ్యా దశరథ మహారాజా, నీకు సంతానాన్ని కలిగించేటువంటి పాయసాన్ని తీసుకొచ్చాను దేవతల యొక్క అనుగ్రహ చేత అని చెప్పి బంగారు పాత్రలో వెండి మూత కలిగినటువంటి ఒక పెద్ద పాత్రను దాని నిండా పాయసాన్ని తీసుకొచ్చి దశరథ మహారాజు గారికి ఆ పాయస పాత్రను ఆ ప్రాజాపత్య పురుషుడు యజ్ఞ పురుషుడు ఇచ్చేట. దశరథ మహారాజు గారు ఆ పాత్రను తీసుకున్నట్ట సంతోషంగా చాలా మనస్సులు ఉప్పొంగిపోతూ ఉన్నాడు. యజ్ఞ పూర్ణాహుతి అయిపోయింది. దేవతలంతా కూడాను చక్కగా బయలుదేరి వెళుతూ వెళ్ళిపోతూ ఉన్నారట యజ్ఞశాలలో నుంచి. ఆ సందర్భంలో బ్రహ్మేంద్రాది దేవతలంతా కూడాను విష్ణుమూర్తిని చూసి అడుగుతూ ఉన్నారట, స్వామి మీ అనుగ్రహం మూలకంగా మాకు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి నమస్కారం చేసి పెడుకున్నారట. విష్ణుమూర్తి విధంగా చెప్తున్నాడు, అయ్యా మీ అందరూ కూడాను ఎంతో కాలం నుంచి వేచి చూసేటువంటి శుభఘడియలు రాబోతున్నాయి. ఎవరైతే ఈ రోజున మహానుభావుడై ఈ యొక్క పుత్రకామిష్టి యాగాన్ని చేశాడో అతనికి గృహంలో నేను జన్మించబోతూ ఉన్నాను, ఆ మానవావతారంలో రావణాసుని సంహరిస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయాట. ఎప్పుడైతే ఈ విధంగా వెళ్ళిపోయినాడో ఈ బ్రహ్మ మొదలైనటువంటి బ్రహ్మగారు మిగిలిన దేవతలందరూ కూడా చూచిన వాడి విష్ణుమూర్తి మానవ మాతృడిగా భూలోకంలోకి వచ్చి రావణ సంహారం చేయటం కోసం ఆయన ఒక్కడి బలంతో పాటుగా దేవతలమైనటువంటి మనందరి యొక్క బలం కూడా ఆయనకు సహాయపడాలి అనేటువంటి సంకల్పం చేత దేవతలందరినీ కూడా ఈ విధంగా ఆజ్ఞాపించేట. బ్రహ్మగారు తన యొక్క అంశ చేత జాంబవంతుని పుట్టించేట. అప్సరస స్త్రీల చేత ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడాను ఈ యొక్క వాలి సుగ్రీవుడు అంగదుడు మొదలయ్యేటువంటి వానర వీరులందరినీ కూడాను నీలుడు నలుడు గజుడు గవాక్షుడు మొదలయ్యేటువంటి గొప్ప గొప్ప పరాక్రమం కలిగేటువంటి వానర వీరులు ఈ దేవతల యొక్క అంశ చేత భూమి మీద కలిగేటట్లుగా వానరాకారంలో కలిగేటట్లుగా బ్రహ్మగారు వారి అందరినీ కూడా ఆజ్ఞాపించేట. యజ్ఞం పూర్తయింది. దశరథ మహారాజు గారు కూడా యజ్ఞాన్ని పూర్తి చేసుకున్న తర్వాత తన యొక్క భార్యలు ఉండేటువంటి అంతఃపురానికి చేరుకున్నాడు. తన భార్యలు కౌసల్య సుమిత్ర కైక ముగ్గురిని చూశాట. యజ్ఞ పురుషుడు ఇచ్చేటువంటి బంగారు పాత్రలో ఉన్నటువంటి యొక్క పాయసాన్ని యజ్ఞం దాంట్లో నుంచి సగభాగాన్ని తీసి కౌసల్యాదేవికి ఇచ్చాట. ఆవిడ సంతోషంగా ఆ ప్రసాదాన్ని భుజించింది. ఆ తర్వాత మిగిలినటువంటి పాయసంలో సగభాగాన్ని సుమిత్రాదేవికి ఇచ్చాడు. అందులో మిగిలిన సగభాగాన్ని కైకకిచ్చి మిగిలినటువంటి 8వ వంతు భాగాన్ని తీసుకొచ్చి సుమిత్రాదేవికి ఇచ్చాట. అంటే మనం ఒక 1000 గ్రాముల ప్రసాదం కనుక ఉన్నట్లయితే అందులో 500 గ్రాముల ప్రసాదాన్ని కౌసల్యాదేవికి, అందులో సగభాగం అంటే మిగిలిన 500 గ్రాములు సగభాగం 250 గ్రాముల ప్రసాదాన్ని సుమిత్రాదేవికి, మిగిలిన 250 గ్రాముల ప్రసాదంలో 125 గ్రాముల ప్రసాదాన్ని కైకకిచ్చి మిగిలిన 125 గ్రాముల ప్రసాదాన్ని మళ్ళీ సుమిత్రాదేవికి ఇచ్చేట. దశరథ మహారాజు గారు చాలా లోతుగా ఆలోచించి ఈ విధంగా ప్రసాదాన్ని అందరికీ కూడా ఇచ్చేట. చక్కగా ఆ కౌసల్య సుమిత్ర కైక ముగ్గురు కూడా గర్భవతులయ్యారు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా తతో యజ్ఞే సమాప్తేతు ఋతూనాం షట్ సమత్యయుః, 6 ఋతువులు గడిచాయి, 12 నెలలు గడిచాయి. చైత్ర శుక్ల నవమి రోజున చక్కగా మధ్యాహ్న సమయంలో రామచంద్రమూర్తి ఈ కర్కాటక లగ్నంలో చంద్ర గురులు కలిసి ఉండగా, సప్తములో కుజుడు, చతుర్థంలో శనిగ్రహం కలిసి ఉండగా, దశములో రవి ఉచ్చరాశిలో ఉండగా, నాలుగు గ్రహాలు ఉచ్చ, ఒక గ్రహం స్వక్షేత్రం, గజకేసరి యోగం మొదలైన గొప్ప గొప్ప పంచమహాపురుష యోగాలు ఉండేటువంటి సమయంలో రామచంద్రమూర్తి దశరథ మహారాజు గారికి ఆనందాన్ని కలిగించే విధంగా, దశరథ మహారాజు గారి యొక్క సంతోషాన్ని రెట్టింపు చేసే విధంగా కలిగాడయ్యా రామచంద్రమూర్తి. వశిష్ఠుడు ఆ పిల్లలందరినీ కూడా చూచినవాడై పెద్దవాడేటువంటి కౌసల్య కుమారుడికి రామహ అనేటువంటి పేరును ఉంచేట. కైక కొడుకు రెండవ రోజు పుష్యమీ నక్షత్రం రోజు పుట్టినటువంటి ఆ పిల్లవాడికి కైక కొడుకుకు భరతుడు అనేటువంటి నామకరణం చేసేట. సుమిత్రాదేవికి ఆశ్లీష నక్షత్రం రోజున కడిగినటువంటి కమల పిల్లలు లక్ష్మణ శత్రుఘ్నులిద్దరికీ కూడాను ఆ యొక్క పేర్లను ఉంచడం జరిగింది. దశరథ మహారాజు గారు చాలా సంతోషంతో తన యొక్క సంతోషాన్ని జనులందరి కూడా వ్యక్తపరుస్తూ 100,000 ఆవులను దానం చేశాట దశరథ మహారాజు గారు. మనకు శాస్త్రం ఏం చెప్తుందా అంటే, పుత్ర సంతానం కలగగానే గోదానం చేయాలి. వసుదేవుడు కూడా కృష్ణ పరమాత్మ పుట్టగానే మనస్సులోనే ఈ యొక్క మానసికంగా 100,000 గోవులను దానం చేసేట కారాగృహంలోనూ ఉండి. అంటే ఇది ఎలా సాధ్యమండి? కారాగృహంలో ఉన్నాడు, రాజ్యం లేదు, పరివారం లేదు, సంపద లేదు, అన్ని ఆవులను ఎలా దానం చేశాడయ్యా అని ప్రశ్నారు వచ్చేసి పెద్దలందరూ కూడా అడిగారు. వచ్చి అడిగితే దానికి విఘ్నులు పురాణాలంటే కూడా బాగా తెలిసిన వాళ్ళ విధంగా చెప్తున్న చెప్పారు. సంతానం కలగగానే పురుల్లో ఉంటాం, దానం చేయటం ఎవరికి కూడా కుదరదండి. మనస్సులో దానం చేయాలట, నేను ఇన్ని ఆవులను దానం చేసేస్తున్నాను అని చెప్పేసి మనస్సులో దానం చేసి మళ్ళీ ఈ 11 రోజుల పురుటి యొక్క అసోచ్యం తీరిన తర్వాత చక్కగా మళ్ళా విఘ్నులేటువంటి వాళ్ళు ఆవుల్ని జాగ్రత్తగా కాపాడగలిగేటువంటి బ్రాహ్మణులను పిలిచి మనం ఏదైతే మనస్సులో పుట్టగానే సంకల్పం చేశామో ఆ సంకల్పాన్ని అనుసరించి మళ్ళా ఈ ఆవులన్నింటినీ కూడా దానం చేయాలట. అదేవిధంగా దశరథ మహారాజు గారు అంతులేనటువంటి గో సంపదను అందరికీ కూడా దానం చేశాట సంతోషంగా ఉన్నాడు. 15 సంవత్సరాల పైన కొన్ని రోజులు గడిచాయి. ఊణ షోడశవర శోహం అని చెప్పేసి వాల్మీకి మహర్షి రాశాడు. అంటే 16 సంవత్సరాల కన్నా కొద్దిగా తక్కువయ్యా అని చెప్పి రాశాడు దశరథ వాల్మీకి మహర్షి. కొందరు అన్నారు 12 సంవత్సరాలు అని చెప్పేసి అన్నారు కొంతమంది. అంటే ఏమంటే, నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయండి, చిల్లరిస్తారా అని చెప్పి అడిగాట ఒక ఆయన. అడిగితే ఏదో చూసామండి కొంచెం తక్కువగా ఉందండి అన్నట్ట. ఎంత ఉంది అని చెప్పి అడిగితే ఏదో ఒక 25 రూపాయలు ఉన్నాయండి అని చెప్పి అన్నట్ట. 100 రూపాయలకి చిల్లర కావాలంటే ఒక 75, 80, 90 ఉంటే కొంచెం తగ్గినట్లుగానివ్వండి. 25 ఉంచుకుని 75 తగ్గితే కొంచెం తగ్గినట్లు ఎలా అవుతుంది? కాబట్టి 16 సంవత్సరాల కన్నా తక్కువ వయసు అంటే 15 నుండి ఏదో ఒక 2 నెలలు 3 నెలలు 6 నెలలు గడిచిన వాడే ఆ వయసులో ఉన్న రామచంద్రమూర్తి కానివ్వండి. ఏదో కొంతమంది చెప్పినట్లే 12 సంవత్సరాలు కాదు, మరలా 8 సంవత్సరాలు కూడా కాదు. ఇంకొకటి, క్షత్రియులకు 16 సంవత్సరాల వయస్సు లేనిది యుద్ధం చేసే అర్హత రాదు. 16 సంవత్సరాల వయస్సు వస్తే యుద్ధం చేసిన అర్హత వస్తుంది. అందువలనే పాండవులు మహాభారత యుద్ధం చేసేటువంటి సమయంలో, పద్మవ్యూహాన్ని భేదించే సమయంలో అర్జునుడు దగ్గర లేకపోయినటువంటి కారణం చేత 16 సంవత్సరాల వయస్సు వచ్చింది అని చెప్పనే అభిమన్యుణ్ణి యుద్ధరంగానికి పంపించారు. ఇది కూడా మనకు ఒక తార్కాణం. రామచంద్రమూర్తి 15 సంవత్సరాలు నిండి 16 సంవత్సరంలో వయసులో ఉన్నాడని చెప్పేసి అనుకోవడానికి, అందువలన 16 సంవత్సరాల వయసు వచ్చింది. పుత్రుల యొక్క ప్రవర్తన చేత, పుత్రుల యొక్క నడవడిక చేత, వాళ్ళకి గుణాల చేత దశరథ మహారాజు గారు చాలా పొంగిపోతూ ఉన్నట్ట. తన యొక్క పుత్ర భాగ్యాన్ని చూసి చాలా మనసులో సంతోషాన్ని పొందుతూ ఉన్నాడు. చక్కగా స్నేహితులతోటి, మంత్రులతోటి, పురోహితులతోటి, రాజ్య పరివారంతో, బంధువులతోటి సంతోషంగా కూర్చున్న ఒకనొక సందర్భంలో రామచంద్రమూర్తికి వివాహం చేద్దాము అని చెప్పేసి నిశ్చయించుకున్నట్ట. వాల్మీకి రామాయణం బాలకాండ 18వ అధ్యాయం సర్గ. అంటే రామచంద్రమూర్తి ఇప్పుడే కదండి పుట్టింది, అంతలోకి 16 సంవత్సరాల వయసు ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు వివాహం చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాడు దశరథ మహారాజు గారు. ఆలోచించినట్లయితే కృష్ణ పరమాత్మకు ఉన్నట్లుగా బాల్య క్రీడలు, కౌమార క్రీడలు ఇవి కూడా రామచంద్రమూర్తికి లేవు. 18వ సర్గలోనే రామచంద్రమూర్తి యొక్క వివాహ ప్రస్తావన వచ్చింది. అంటే ఈ యొక్క రామావతారం సంపూర్ణం అవ్వాలి అంటే, రామావతారం యొక్క లక్ష్యం నెరవేరాలి అంటే సీతాదేవి యొక్క వివాహం జరిగి సీతారాముడిద్దరూ కూడా కలిసి ఉన్న సందర్భంలోనే రామచంద్రమూర్తి అవతారాన్ని శ్రీమన్నారాయణమూర్తి స్వీకరించడంలో ఉండే పరమార్థం నెరవేరుతుంది. అందువలన 16 సంవత్సరం వయసు రాగానే దశరథ మహారాజు గారు చక్క స్నేహితులతో బంధువులందరితో పడగా కలిసి రామచంద్రమూర్తి యొక్క వివాహం గురించేటువంటి చక్క సమాలోచన చేస్తూ ఉన్నట్ట. ఈ విధంగా ఉన్న సందర్భంలో ద్వారపాలకులు దశరథ మహారాజు గారి దగ్గరికి వచ్చి, అయ్యా దశరథ మహారాజా, మిమ్మల్ని చూడటం కోసమని చెప్పేసని విశ్వామిత్ర మహర్షి వేచి ఉన్నాడు, బయట ద్వారం దగ్గరే ఎదురు చూస్తూ ఉన్నాడు, మీకు విషయం చెప్పినామని చెప్పేసి మమ్మల్ని పంపించాడు అని చెప్పేసి దశరథ మహారాజు గారికి ఒక కబురు చెప్తాట ద్వారపాలకులు. ఎప్పుడైతే ఈ విధంగా ద్వారపాలకులు విశ్వామిత్ర మహర్షి వచ్చాడు అనేటి వార్తను తీసుకొచ్చారో, దశరథ మహారాజు గారు మొదట కొంత భయపడినప్పటికీ కూడాను అంత గొప్ప ఋషి రావటం తనకు చాలా గొప్ప శ్రేయస్సును మంచిని చేకూరుస్తున్న ఉద్దేశం చేత ఆ యొక్క విశ్వామిత్ర మహర్షిని సాదరంగా ఆహ్వానం పలకటం కోసం ఈయన స్వయంగా తన యొక్క సింహాసనాన్ని వదిలి ఆ యొక్క సభను వదిలి ఎక్కడైతే విశ్వామిత్రుడు ఆగి ఉన్నాడో అక్కడ దాకా వెళ్ళారట. ఆ తర్వాత జరిగేటువంటి సంఘటనల గురించి మరి కొద్దిసేపట్లో తెలుసుకుందాం. ఓం తత్సత్.
నిత్య పూజలివివో నిరిచిన నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి, నిత్య పూజలివివో నిరిచిన నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి, నిత్య పూజలివివో తనువే గుడియట తలయే శిఖరమట, తనువే గుడియట తలయే శిఖరమట, పెను హృదయమే హరిపీఠమట, తనువే గుడియట తలయే శిఖరమట, పెను హృదయమే హరిపీఠమట, కనుగొను చూపులే ఘన దీపములట, కనుగొను చూపులే ఘన దీపములట, తన లోపలి అంతర్యామికి నిత్య పూజలివివో, కనుగొను చూపులే ఘన దీపములట, తన లోపలి అంతర్యామికి నిత్య పూజలివివో నేరిచిన నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి, నిత్య పూజలివివో. పలుకే మంత్రమట పాదైన నాలికే, కలకలమను పిడి ఘంటయట, పలుకే మంత్రమట పాదైన నాలికే, కలకలమను పిడి ఘంటయట, నలువైన రుచులే నైవేద్యములట, నలువైన రుచులే నైవేద్యములట, తలపు లోపలనున్న దైవమునకు, నలువైన రుచులే నైవేద్యములట, తలపు లోపలనున్న దైవమునకు నిత్య పూజలివివో నేరిచిన నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి, నిత్య పూజలివివో. గమన చేష్టలే అంగరంగగతియత గమన చేష్టలే అంగరంగగతియత తమిగల జీవుడే దాసుడట గమన చేష్టలే అంగరంగగతియత తమిగల జీవుడే దాసుడట అమరిన ఊర్పులే ఆలవటములట అమరిన ఊర్పులే ఆలవటములట క్రమముతో శ్రీ వెంకటరాయనికి అమరిన ఊర్పులే ఆలవటములట క్రమముతో శ్రీ వెంకటరాయనికి నిత్య పూజలివివు నేరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివు నేరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివు
నమస్కారం. ఇందాక మనం రామాయణంలో రామచంద్రమూర్తి యొక్క సీతామతలి యొక్క జనన వృత్తాంతాలను లఘువుగా చెప్పుకోవడం జరిగింది. అందులో ఉండే రహస్యాలను, రామ జననంలో ఉండేటువంటి విచిత్రాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. రామచంద్రమూర్తి స్వయంగా మానవ అవతారంగానే పిలువబడ్డాడు. కృష్ణ పరమాత్మ చేసినట్లుగా లీలలు, బాల్య క్రీడలు మొదలైనటువంటివి, లీలా వినోదాలు ఇవి కూడా రామావతారంలో మనకు కనిపించవు. రామచంద్రమూర్తి తనకు తాను స్వయంగా చెప్పుకున్నాడు, నేను కేవలం దశరథ మహారాజు గారు అయినటువంటి రాముణ్ణి మాత్రమే అని చెప్పేసిన యుద్ధకాండ రావణ సంహారం అయిన తరువాత. ఇప్పుడు అలాంటి గొప్పదైనటువంటి మర్యాద పురుషోత్తముడైనటువంటి రామ జన్మ వృత్తాంతాన్ని మనందరం కూడా తెలుసుకుందాం. దశరథ మహారాజు గారు అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని ఇక్ష్వాకు వంశంలో గొప్పదైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వాడై తన యొక్క వంశ గౌరవాన్ని, కుల గౌరవాన్ని నిలబెడుతూ చక్కనైనటువంటి ప్రజారంజకమైనటువంటి రాజ్య పరిపాలనను ప్రజలందరికీ కూడాను అందిస్తున్నట్ట. దశరథ మహారాజు గారు చాలా గొప్ప బలశాలి, ధీమంతుడు, గొప్పదైనటువంటి సామర్థ్యం కలిగిన వాడు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా 10 దిక్కులకు కూడా నిర్వక్రంగా విక్రమంగా వెళ్ళగలిగేటువంటి సామర్థ్యం ఉన్నవాడు దశరథుడు. ఈ దశరథుడు చాలా సందర్భాలలో దేవేంద్రుడికి కూడా యుద్ధంలో సహాయం చేశాడు. ఆ కారణం చేత ఈ దేవేంద్రుడితో పాటుగా స్వర్గలోకంలో దేవేంద్రుని యొక్క సింహాసనంలో సగభాగాన్ని పొందినవాడి, దేవేంద్రుడితో పాటుగా స్వర్గలోకంలో సమానంగా కూర్చునేంతటి గొప్ప కీర్తిని గడించాడు దశరథ మహారాజు గారు. అటువంటి దశరథ మహారాజు గారు 60,000 సంవత్సరాల కాలం పాటు రాజ్యాన్ని పరిపాలన చేశాడు. ఐశ్వర్యం ఉంది, భోగభాగ్యాలు ఉన్నాయి. కౌసల్య, సుమిత్ర, కైక మొదలైన భార్యలు కూడా దశరథ మహారాజు గారికి ఉన్నప్పటికీ కూడాను సంతోషాన్ని కలిగించేటువంటి, తన రాజ్యాన్ని తన తర్వాత రక్షించేటువంటి సంతానాన్ని మాత్రం ఆయనకు కలగలేదయ్యా. ఆ కారణం చేత దశరథ మహారాజు గారు మనస్సు దిగులు చెందినవాడై తన కుల గురువైనటువంటి వశిష్ఠుణ్ణి, తన యొక్క 8 మంత్రుల్లో ప్రధానమైనటువంటి మంత్రి అయినటువంటి సుమంతుణ్ణి కూడా చూచినవాడై సభలో ఈ విధంగా అడుగుతూ ఉన్నట్ట. ఓ మహర్షి వశిష్ట గురుదేవ, నాకు సంతానం లేనటువంటి కారణం చేత చాలా దిగులు చెందానయ్యా, నాకు సంతానం కలిగేటువంటి మార్గాన్ని చెప్పండి అని చెప్పేసి వశిష్ఠుణ్ణి, సుమంతుణ్ణి అడిగేట దశరథ మహారాజు గారు. ఎప్పుడైతే ఈ విధంగా దశరథ మహారాజు గారు చాలా వ్యాకుల చిత్తుడై చాలా బాధతో కలిగేటువంటి మనస్సు ఉన్నటువంటి వాడై దశరథుడి విధంగా వశిష్ఠుణ్ణి, సుమంతుణ్ణి అడిగాడో, వెంటనే దశరథ మహారాజు గారిని చూసేటువంటి వశిష్ఠుడు సుమంతుడు ఈ విధంగా చెప్తున్నట్ట. దశరథ మహారాజా, ఈ రోజున నీవు ఈ విధంగా ప్రశ్న వేస్తావని చెప్పేసని మాకు పూర్వంలోనే తెలుసయ్యా. చాలా కొన్ని వేల సంవత్సరాల క్రితం సనత్కుమారుడు భూలోకంలోనికి వచ్చి భూలోకంలో ఈ యొక్క సభకు విచ్చేసి భవిష్యత్తులో జరగబోయే విషయాలు మాకు తెలియచేశాడు. భవిష్యత్తులో దశరథ మహారాజుకు సంతానమైనటువంటి కారణం చేత అతడు అశ్వమేధ యాగాన్ని పుత్రకామేష్టి యాగాన్ని చేసి తన యొక్క స్నేహితుడు అల్లుడైనటువంటి ఋష్యశృంగుని యొక్క సహకారంతో అతని యొక్క యాజకత్వంలో ఈ పుత్రకామిష్టి యాగాన్ని చేసిన వాడి సంతానాన్ని పొందుతాడు, ఆ సంతానం మూలకంగా గొప్ప కీర్తి ప్రతిష్టను పొందుతాడు అని చెప్పేసని సుమంతుడు చెప్పగా ఉన్నటువంటి వాడి దశరథ మహారాజు గారు చాలా సంతసించి తను కూడా ఈ పుత్రకామిష్టి యాగాన్ని చేద్దాము, అశ్వమేధ యాగాన్ని చేద్దాము అని చెప్పి సంకల్పం తీసుకున్నట్ట పురోహితుల చేతకు చాలా గొప్ప మంచి ముహూర్తాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన స్నేహితుడు అల్లుడైన ఋష్యశృంగుని పిలిపించాడు. అతని యొక్క యాజకత్వంలో అతని యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క అశ్వమేధ యాగాన్ని సంవత్సర కాలం పాటు దిగ్విజయంగా పూర్తి చేసేట ఆ నగరానికి అయోధ్య నగరానికి ఉత్తరం వైపున సరజూ నదీ తీరంలో గొప్ప యాగశాల ఏర్పాటు చేసేట యజ్ఞ అశ్వాన్ని వదిలేట ఆ అశ్వం సంవత్సర కాలం పాటు ప్రపంచమంతా కూడా తిరిగి వచ్చిన తర్వాత అశ్వమేధ యాగాన్ని పూర్తి చేసి అశ్వమేధ యాగ పూర్ణాహుతిని చేసిన తర్వాత ఈ యొక్క దశరథ మహారాజు తన భార్యలు కౌసల్య సుమిత్ర కైకలతో పాటుగా ఈ యొక్క పుత్రకామిష్టి యాగానికి సంకల్పం చేశాడయ్యా. ఇప్పుడు ఈ విధంగా పుత్రకామిష్టి యాగ సంకల్పం చేసి మొదలుపెట్టి చేస్తూ ఉన్నాడో యాగం పూర్తయ్యేటువంటి సమయంలో పూర్ణాహుతికి ముందు సమయంలో ఆ యజ్ఞం దగ్గరకు బ్రహ్మ ఇంద్ర అగ్ని యమ మొదలైనటువంటి దేవతలు యక్ష గంధర్వాది దేవతాగణాలు విష్ణుమూర్తి శివుడు మొదలైనటువంటి దేవతంతా కూడా యజ్ఞశాలకు ఇచ్చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ విధంగా యజ్ఞశాలకు ఇచ్చేసినటువంటి దేవతలంతా కూడాను బ్రహ్మగారిని చూసి ఈ విధంగా అడుగుతున్నట్ట ఓ బ్రహ్మదేవ భూలోకంలో రావణాసుని యొక్క ఉద్ధృతి చాలా ఎక్కువగా ఉంది, అతను తన యొక్క బలపరాక్రమాల చేత మీరు ఇచ్చేటువంటి వరగర్వం చేత చాలా మదించి ఉన్నాడయ్యా, అతని యొక్క ప్రభావానికి లంకా నగరంలో సూర్యుడు కూడా తీక్షణమైనటువంటి కిరణాలను ప్రశంసలేకపోతున్నాడు, సూర్యుడు కూడా రావణాసుని యొక్క ప్రభావానికి భయపడి తన యొక్క కిరణాలను తన యొక్క ప్రసారాన్ని పూర్తిగా చేయలేకపోతున్నాడు, ఈ వాయువు కూడా తన యొక్క వేగవంతమైనటువంటి ప్రయాణాన్ని చేయలేక ఏ విధంగా అయితే రావణాసుడికి సుఖాన్ని కలుగుతుందో మందమంద చాలా నిదానంగా తుమ్మెరల వంటి గాలిని మాత్రమే ప్రశంసవలసి వస్తుంది. తర్వాత సముద్రంలో ఉండే కెరటాలు కూడా ఆగిపోయి రావణాసుని యొక్క కోపానికి భయపడి లంకానగరంలో ఈ అలల యొక్క ప్రకంపనలు కూడా లేకుండా లంకానగరం అంతా కూడాను సముద్ర జలాలు కూడా సరస్సులో ఉండేటువంటి జలాల మాదిరిగా కంపనం లేకుండా ఉన్నాయని చెప్పేసి రావణాసుని యొక్క ప్రభావాన్ని రావణాసుని వలన వారు పొందుతున్నటువంటి బాధలన్నింటినీ కూడాను బ్రహ్మదేవుడికి తెలియచేశారట. యొక్క ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలంతా కూడా బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని చూసి సమీపించి విష్ణుదేవ రావణాసుని యొక్క ఉద్ధృతిని తగ్గించి ప్రజలందరినీ కూడాను అందరినీ కాపాడవలసింది అని చెప్పేసని ఈ యొక్క బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ప్రార్థించడం. విష్ణుమూర్తి బ్రహ్మను చూచి ఓ బ్రహ్మదేవ రావణాసుడు ఎవరు, అతని యొక్క బలపరాక్రమాలు ఎటువంటివి, అతన్ని ఏ విధంగా సంహరించాలి, అతనికి ఉన్నటువంటి వరాలేమిటి అని చెప్పేసి విష్ణుమూర్తి అడుగుతాడట బ్రహ్మను. బ్రహ్మ స్వామి, అతను నా వలన దేవతల చేత యక్షుల చేత గంధర్వుల చేత నాగుల చేత ఎటువంటి దేవతా గణాల చేత కూడా మరణం లేకుండా వరాన్ని పొందాడయ్యా అని చెప్పేసి మానవులపైన అతనికి ఉన్నట్టు నిర్లక్ష్య కారణం చేత మానవులను వరంలో పొందుపరచలేదు, అందువలన మానవుల చేతిలో అతనికి మరణం ఉంటుంది అని చెప్పేసి బ్రహ్మదేవుడు చెప్పగానే శ్రీమన్నారాయణమూర్తి ఆ దేవతలందరికీ కూడా ఈ విధంగా అభయం ఇస్తున్నట్ట అలా అయితే నేను ఈ రోజున ఎవరైతే పుత్రకామిష్టి యాగం చేస్తూ ఉన్నారో ఆ దశరథ మహారాజు గారికి జన్మించి రాముడు రామచంద్రుడు అనేటువంటి పేరుతోటి ఈ లోకాలన్నింటినీ కూడా రక్షించి రావణ సంహారాన్ని చేస్తానని చెప్పేసి చెప్పినటువంటి ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తి దేవతందరికీ కూడా అభయాన్ని కలిగించేట, వాళ్ళకి ఎటువంటి భయం లేకుండా వాళ్ళందరూ కూడా స్వాంతన పరిచేట, చక్కగా ఈ యొక్క యజ్ఞ సమయంలో వీరందరూ కూడా కూర్చున్నారు. పూర్ణాహుతి సమీపించింది. పూర్ణాహుతి సమయంలో దశరథ మహారాజు గారు అధర్మణ వేదంలో అందులో కూడా అధర్మణ వేద శీర్షంలో ఉండేటువంటి కొన్ని గొప్ప మంత్రాల చేత ఋష్యశృంగుని యొక్క యాజకత్వంలో ఈ యొక్క పుత్రకామిష్టి యాగాన్ని కూడా పూర్తి చేసి పుత్రకామిష్టి యాగ పూర్ణాహుతి చేస్తూ ఉన్న సందర్భంలో ఆ యజ్ఞ కుండంలో నుంచి ఒక యజ్ఞ పురుషుడు పైకి వచ్చి దశరథ మహారాజు గారికి పాయస పాత్రను అందచేశాట. దశరథ మహారాజు గారు యజ్ఞానికి విచ్చేసేటువంటి ఆ యొక్క బ్రాహ్మణులను అధ్వర్యులను పురోహితులను యాజకులను అందరినీ కూడా సన్మానించి ఆ పాయస పాత్రను భద్రపరుచుకుంటుండే వాడి, ఈ పురణాహుతిని పూర్తి చేసుకుని దేవతలు అందరికీ కూడా నమస్కారం చేసేటువంటి వాడి, చక్కగా అత్యంత సంతోషమైనటువంటి మనస్సుతోటి తన భార్యలై ఉండేటువంటి అంతఃపురానికి, కౌసల్యా సుమిత్ర కైకలు ఉండేటువంటి అంతఃపురానికి చేరుకుని కౌసల్యాదేవిని సమీపించి ఈ విధంగా చెప్తూ ఉన్నట్ట ఆ వృత్తాంతాన్ని మరికొద్ది విరామం తర్వాత మనందరం కూడా తెలుసుకుందాం.
పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమా, పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమా, పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమా, మమ్ము నెడగక వయ్యా పోనేటిరాయడ, పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమా, మమ్ము నెడగక వయ్యా పోటిరాయడ, పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమా, మమ్ము నెడగక వయ్యా కోనేటిరాయడ, పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమామ్ము నెడగక వయ్యా కోనేటిరాయడ, పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమా. కోరి మమ్ము నేలినట్టి కుల దైవమా, కోరి మమ్ము నేలినట్టి కుల దైవమా, కోరి మమ్ము నేలినట్టి కుల దైవమా, చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా, కోరి మమ్ము నేలినట్టి కుల దైవమా, చాలా నేరిచి పెచిన నిధానమా, గారవించి తప్పి తీర్చు కాలమేఘమా, గారవించి తప్పి తీర్చు కాలమేఘమా, గారవించి తప్పి తీర్చు కాలమేఘమా, మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా, గారవించి తప్పి తీర్చు కాలమేఘమా, చేరువ చిత్తములోని శ్రీనివాసుడా, పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమామ్ము నెడగక వయ్యా కోనేటిరాయడ, పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమా. భావింపకైవసమైన పారిజాతమా, భావింపకైవస పారిజాతమా, భావింపకైవసమైన పారిజాతమా, మమ్ము చేవదీరగాచినటి చింతామణి, భావింపకైవసమైన భావింపకైవసమైన పారిజాతమా, మమ్ము చేవదీరగాచినటి చింతామణి, కావించి కోరికలిచ్చే కామధేనువా, మమ్ము తావై రక్షించేటి ధరణిధర, కావించి కోరికలిచ్చే కామధేనువా, మమ్ము తావై రక్షించేటి ధరణిధర పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమమ్ము నెడయక వయ్యా కోనేటిరాయడ పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ చెడనీక బ్రతికించే సిద్ధ మంత్రమా చెడనీక బ్రతికించే సిద్ధ మంత్రమా చెడనీక బ్రతికించే సిద్ధ మంత్రమా రోగాలడచి రక్షించే దివ్యౌషధమా చెడనీక బ్రతికించే చెడనీక బ్రతికించే సిద్ధ మంత్రమా రోగాలడచి రక్షించే దివ్యౌషధమా పడిపాయక తిరిగే ప్రాణబంధుడా పడిపాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడించినటి శ్రీ వెంకటనాథుడ పడిపాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడించినటి శ్రీ వెంకటనాథుడ పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమమ్ము నెడయక వయ్యా కోనేటిరాయడ పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా పురుషోత్తమా
My Media, the voice of India. My Media, the voice of India.
My Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఈ విధంగా దశరథ మహారాజు గారి యొక్క కొలువులో రాజ్యంలో పరిస్థితి ఉంటే, ఇటువైపున మిథిలానగరంలో ఉండేటువంటి పరిస్థితిని ఒక్కసారి చూద్దాం మనం. మిథిలానగరానికి విదేహ వంశస్థులైనటువంటి జనక మహారాజు గారు ప్రస్తుతం రాజుగా ఉన్నారు. ఈ విదేహ వంశం అని చెప్పి ఆ వంశానికి పేరెందుకు వచ్చిందయ్యానంటే, దేహం పైన భ్రాంతి లేకుండా ఈ దేహాన్ని పరమాత్మ సేవకు ధర్మ కైంకర్యానికి వినియోగించారు కాబట్టి, దేహం పైన భ్రాంతి లేని వాళ్ళు కాబట్టి వాళ్ళను ఆ వంశంలో ఉన్న వారందరినీ కూడాను విదేహ వంశం అని చెప్పేసి అన్నారు. విదేహ వంశస్థులు అని చెప్పేసి అన్నారు. ఆ విదేహ వంశంలో మొట్టమొదటి రాజు నిమి మహారాజు గారు. ఈ నిమి మహారాజు గారు కొన్ని వేల సంవత్సరాల పాటు రాజ్య పరిపాలన చేసి తన శరీరం అంతా కూడాను అవసాన దశలో, అంటే మరణం వచ్చేటువంటి సమయంలో బ్రహ్మగారిని మనసులో తలుచుకుని ఈ విధంగా వరం కోరుతూ ఉన్నట్ట, నేను నా శరీరాన్ని వదిలేసినప్పటికీ కూడాను సమస్త జీవజాలానికి కూడాను ఏదో ఒక రూపంలో సహాయపడాలి, ఉపయోగపడాలి అనేటువంటి వరాన్ని మనస్సులో కోరికతోటి బ్రహ్మదేవుని ప్రార్థించడం, బ్రహ్మదేవుడు కూడా తదాస్తు అని చెప్పేసి ఆ వరాన్ని ప్రసాదించడం జరిగింది ఈ నిమి మహారాజు గారికి. ఆ వరప్రభావం మూలకంగా సమస్తమైనటువంటి జీవజాలానికి కూడాను కనురెప్పల పైన ఉండేటువంటి శక్తిగా ఆయన మారిపోయట. కనురెప్పల పైన ఉండేటువంటి శక్తిగా మారిపోవటం అంటే కనురెప్పలు వాల్చడం, తెరుచుకోవటం, ఈ శక్తిగా మారేట. కంటికి కనుక ఏదైనా ఆపద వచ్చినట్లయితే కనురెప్ప కంటిని కాపాడినట్లుగా ఆ కనురెప్ప కంటిని కాపాడేటువంటి శక్తిగా ఈ నిమి మహారాజు గారు మారిపోయారు. అందువలన కనురెప్ప పడేటువంటి జీవులన్నిటినీ కూడా నిమేషులు అని, కనురెప్ప పడినటువంటి దేవతాగణాలన్నింటినీ కూడా అనిమేషులు అని చెప్పేసి అనడం జరిగింది. ఈ నిమేషులు అనేటువంటి పేరు మీద కానీ మనుష్యులు అనేటువంటి పేరు రావటం కూడా జరిగింది. ఈ విదేహ వంశంలో మొట్టమొదటి రాజుగారు నిమి ఆయన తరువాత వాడు మిధి మహారాజు. ఈ మిధి మహారాజు గారే మిథిలానగర నిర్మాణం చేయటం జరిగింది. ఈ మిథిలానగరాన్ని నిర్మాణం చేయటం మూలకంగా మిథిర్ నిర్మాణం చేసిన కారణం చేత ఆ నగరానికి మిథిల అనేటువంటి పేరు వచ్చింది. ఆ మిథిలానగరానికి వరుసగా మహారాజులుగా వంశస్థులు, విదేహ వంశస్థులు చాలా గొప్పదైనటువంటి పరిపాలన అందిస్తూ ఉన్నారు. ఈ నిమి మహారాజు గారి ఆరవ తరంలో వాడు దేవరాతుడు. ఈయన చాలా గొప్ప శివభక్తుడు. అత్యంత గొప్పమైనటువంటి కఠినమైనటువంటి నియమాల చేత భగవంతుని ఎప్పుడు కూడా ఆరాధిస్తూ ఉండేటువంటి వాడు. ఇతని యొక్క ఆరాధనకు మెచ్చినటువంటి పరమేశ్వరుడు దక్షయజ్ఞంలో తన చేత ధరింపబడినటువంటి శివధనుస్సు ఈయనకి ఇచ్చాట ఈ దేవరాత మహారాజు గారికి. ఈ దేవరాతుడు శివుడి వరప్రసాదమైనటువంటి ఈ శివధనుస్సును తన దేవతాగృహంలో పూజామందిరంలో పెట్టుకుని ప్రతిరోజు కూడా దానికి అర్చన చేస్తూ దాన్ని ఆరాధిస్తూ ఉన్నట్ట. అది వంశపారంపర్యంగా వచ్చింది. ఈ దేవరాత మహారాజు గారి యొక్క తరువాత 16వ తరంలో వాడే మనం సీతాదేవి యొక్క తండ్రి అయినటువంటి జనక మహారాజు గారు. ఈ జనకుడు ఇద్దరు అన్నదమ్ములు, జనక మహారాజు, కుశధ్వజుడు. ఈ జనక మహారాజు గారు కూడా చాలా గొప్పదైనటువంటి వైరాగ్యం కలిగి చాలా గొప్పదైనటువంటి ప్రజారంజకమైన పరిపాలన ఇస్తూ ఉన్నాడు. మనకు చూడండి, మనం రామాయణం, భారతం, భాగవతం లేదా ఇతరత్ర పురాణాలు అన్నీ తీసుకున్న ఇద్దరు వ్యక్తులు మనకు ఖచ్చితంగా కనిపిస్తారు. ఒకళ్ళు కాశీరాజు గారు, రెండవడు జనక మహారాజు గారు. అంటే ఒక జనకుడు కాదు కానివ్వండి, మిథిలానగరాన్ని పరిపాలించేటువంటి రాజుల పేర్లు ఏవైనప్పటికీ కూడాను వాళ్ళందరూ కూడా జనకుడు అనేటువంటి పేరుతోనే పిలువబడుతూ ఉన్నారు. జనకుడు అంటే విదేహ వంశంలో పుట్టి ఆ మిథిలానగరాన్ని పరిపాలించేటువంటి రాజులందరూ కూడా జనకులే. ఈ జనక మహారాజు గారు చాలా గొప్ప తపోబలం కలిగిన వాడు, చాలా గొప్పదైనటువంటి సామర్థ్యం కలిగిన వాడు, దైవ అనుగ్రహం కూడా కలిగిన వాడు. దశరథ మహారాజు గారు అశ్వమేధ యాగాన్ని, పుత్రకామిష్టి యాగాన్ని చేసి సంతానాన్ని పొందాడు అనేటువంటి విషయాన్ని జనకుడు తెలుసుకున్నట్ట. తెలుసుకుని తాను కూడా సంతానం కోసం అని చెప్పేసి ఈ యొక్క పుత్రకామిష్టి యాగాన్ని చేద్దామని చెప్పేసి గౌతమ మహర్షి యొక్క కొడుకు అయినటువంటి శతానందుణ్ణి పురోహితుడుగా చేసుకుని ఈ యొక్క పుత్రకామిష్టి యాగాన్ని చేద్దామని చెప్పి సంకల్పం చేసుకున్నాడు. యజ్ఞశాల నిర్మాణం కోసం అని చెప్పేసి ఒక నేలను దున్నుతూ ఉంటే ఆ దున్నినటువంటి నేలలో నుంచి పైకి వచ్చేటువంటి కారణం ఆ పాపాయి, ఒక పాపాయి పైకి వచ్చింది. ఆ పాపాయికి సీత అని నామకరణం చేశాడు ఈ జనక మహారాజు గారు. సీత అని చెప్పి నామకరణం చేసిన వాడి ఇంటికి తీసుకువెళ్ళి అంతఃపురంలో తన యొక్క భార్యకిచ్చి చక్కగా పెంచి ఆ పాపాయిని కంటి పాపగా కాపాడుతూ జాగ్రత్తగా పోషిస్తూ ఉన్నట్ట జనక మహారాజు గారు. ఈ జనక మహారాజు గారుకు దొరికినటువంటి యొక్క పాపాయి విషయాన్ని దేశంలో ఉండేటువంటి మిగిలినటువంటి రాజులంతా కూడా విన్నారట. ఆ సీతావతి యొక్క సౌందర్యాన్ని చూసి ఈ జనక మహారాజు గారి యొక్క సభకు వర్తమానం పంపించారట చాలామంది రాజులు. వాళ్ళలో ముఖ్యంగా శుధున్వుడు అనేటువంటి మహారాజు తన యొక్క మిత్రులందరితో పాటుగా కలిసి సీతాదేవిని వివాహం చేసుకుందామని చెప్పేసి మిథిలానగరానికి వచ్చేట. జనక మహారాజు గారు మిథిలానగరానికి వచ్చినటువంటి సుధన్వుణ్ణి చూసి, అయ్యా ఈ సీతాదేవిని నేను ఎవరికి పడితే వారికి ఇచ్చి వివాహం చేద్దామన్న సంకల్పం నాకు మనసులో లేదు. ఎందుకంటే వీడు అయోనిజ, పుట్టినటువంటి రోజు సాయంత్రానికి 6 సంవత్సరాల వయసు ఉండేటువంటి పాపాయిగా ఆవిడ పెరిగింది. అటువంటి సీతాదేవిని మానవ మాతృకి ఇచ్చి వివాహం చేయడం నాకు ఇష్టం లేదు అనేటువంటి విషయాన్ని జనక మహారాజు గారి ద్వారా వినటువంటి సుధన్వుడు తన స్నేహితులైనటువంటి మిగిలిన రాజులందరితో పాటుగా కలిసి ఈ మిథిలానగరం మీదకు దండయాత్ర చేశాట. మిథిలానగరం పైకి దండయాత్ర చేసి చాలా కాలం పాటు జరిగిన యుద్ధంలో జనక మహారాజు గారు ఓడిపోయేటువంటి స్థితికి వచ్చాట. తన సైన్యాన్ని అంతటి కూడా కోల్పోయాట. అప్పుడు జనకుడు తన తపోబలం చేత దేవతలను కూడా ప్రార్థించగా దేవతాగణాలు వచ్చి జనక మహారాజు గారికి యుద్ధంలో సహాయం చేశాయి. యుద్ధంలో జనక మహారాజు గారు విజయం సాధించాడు. సుధన్వుడు మొదలైనటువంటి రాజులందరినీ కూడాను ఈ జనక మహారాజు గారు సాంకాస్య నగరం వరకు తరిమేశాట. అక్కడ సాంకాస్య నగర పొలిమేరల్లో ఉండేటువంటి ఈ ఉసిరి చెట్లు, రావి చెట్లు, వెలగ చెట్లు ఇవన్నీ కూడాను ఉండే అంత ప్రాంతం వరకు సుధన్వుణ్ణి అతని స్నేహితులైనటువంటి రాజులందరినీ కూడా పంపించేసి వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టి ఆ సాంకాస్య నగరానికి తన తమ్ముడైనటువంటి కుశధ్వజుణ్ణి రాజుగా చేసేట. ఈయన మిథిలానగరాన్ని పరిపాలిస్తున్నాడు జనక మహారాజు గారు. ఇలా ఉన్నటువంటి సమయంలో ఈ జనక మహారాజు గారు, సుధన్వుడు ఇద్దరూ కూడాను చక్కగా సంతోషంగా ఉన్న సమయంలో సీతాదేవి వచ్చినటువంటి వేళా విశేషం. ఆవిడ యొక్క రాక మూలకంగా ఈ మిథిలానగరాన్ని పరిపాలించిన జనక మహారాజు గారికి మరొక కుమార్తె, ఊర్మిళాదేవి జన్మించడం జరిగింది. తర్వాత ఆయన తమ్ముడు సుధన్వుడికి ఇద్దరు పుత్రికలు జన్మించడం జరిగింది. ఒక పాపాయి పేరు మాండవి, ఇంకొక పాపాయి పేరు సురతకీర్తి అని చెప్పి నామకరణం చేశాడు ఈ జనక మహారాజు. కుశధ్వజులు ఇద్దరూ కూడాను ఈ విధంగా అటు ఇక్ష్వాకు వంశంలోనూ ఇటు విదేహ వంశంలో కూడాను సంతాన ప్రాప్తి కలిగి అందరూ కూడా సంతోషంగా ఉన్నటువంటి సమయంలో ఈ విశ్వామిత్రుని యొక్క ఆగమనం, విశ్వామిత్రుడి యొక్క కోరేటువంటి కోరిక గురించి, విశ్వామిత్రుడు వలన ఈ యొక్క రెండు వంశాలకు జరగబోయేటువంటి కళ్యాణం గురించి, ఈ రెండు వంశాలు కూడా తరించేటువంటి విషయం గురించి మనం తెలుసుకునే విషయం తెలుసుకుందాం కొంచెం. విశ్వామిత్రుడు ఇందాక మనం చెప్పుకున్నాం, మనం రామాయణం 18వ సర్గలోనే రామచంద్రమూర్తి జన్మించడం, రామచంద్రమూర్తి జన్మించినటువంటి 16వ సంవత్సరంలో విశ్వామిత్రుడు దశరథ మహారాజు గారికి కొలువు కూటానికి రావటం, దశరథ మహారాజు గారు విశ్వామిత్రుణ్ణి సాదరంగా ఆహ్వానం పలికి తన యొక్క సింహాసనం పైన, ఎప్పుడు తను ఏ సింహాసనంలో అయితే కూర్చుంటాడో ఆ సింహాసనంలో కూర్చోబెట్టి జనక మహారాజు గారు చక ఆయన కాళ్ళు కడిగేట, చక ఆయనకి అన్ని రకాల సపర్యలు చేసేట, గంధాన్ని రాశాడు, నూతనమైనటువంటి పట్టు పీతాంబరాలను ఆయనకి బహూకరించాడు. చక ఆయన పాదాల దగ్గర ఉండేటువంటి మరొక ఆసనం పైన కూర్చుని తన ఎదురుగా తన యొక్క కులగురువైనటువంటి వశిష్ఠుని కూడా ఉంచుకున్నటువంటి వాడే ఆయనకి అన్ని రకాలైన సపర్యలు కూడా చేసి ఈ విధంగా అడుగుతూ ఉన్నట్ట దశరథ మహారాజు గారు. ఓ విశ్వామిత్ర మహర్షి, మీరు మొట్టమొదట 4 సముద్రాల మధ్యలో ఉండేటువంటి భూమండలాన్ని మొత్తాన్ని కూడా జయించి భూమండలం మొత్తాన్ని కూడా ఏకచిత్రాధిపత్యంగా పరిపాలించారు. మీరు పరిపాలించటం కారణం చేత గొప్ప సమర్థవంతులుగా, గొప్పదైనటువంటి రాజనీతిజ్ఞత కలిగినటువంటి వారిగా ఉన్నారు. ఆ తర్వాత తపస్సు చేసి రాజర్షిగా బ్రహ్మర్షిగా కూడా రూపాంతరం చెందారు. మీ మూలకంగానే ఈ యొక్క క్షత్రియ వంశానికంతటిని కూడాను రాజర్షి అనేటువంటి ఒక పదవి లభించింది. మొట్టమొదటి రాజర్షిగా మీరు ఈ రాజవంశంలో జన్మించి ఉన్నారు. మీరు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు దేవతలంతా కూడా కొనియాడేటువంటి విధంగా ఉన్నాయి అని చెప్పేసి అనేక రకాలుగా ఈ యొక్క దశరథ మహారాజు గారు విశ్వామిత్రుని పొగిడి ఆయనకు అనేక రకాల సపర్యలు చేసి తర్వాత జరిగేటువంటి కథను గురించి మనం వచ్చేటువంటి తరువాయ భాగంలో మనం తెలుసుకుందాం. ఓం తత్సత్.
శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం, శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం, శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం, శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం, నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే, నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే, సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళం, సర్వాంతరాత్మని శ్రీమద్వేంకటేశాయ మంగళం మంగళం మంగళం.
ఇప్పటి వరకు మీరు విన్నారు మైండ్ మీడియా సమర్పించు నమోస్తు రామాయ కార్యక్రమం, జూలై 23, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.